పొరపాటును మీ వల్ల ఇంకెప్పుడు పాపం జరగకూడదు. దేవతలు సిద్ధులు వీళ్ళేం చేస్తారట, సిద్ధుల్లో కొంతమంది ఉన్నారు, శ్రీ భగవంతుడు కృష్ణుడి యొక్క కథలు రోజు సాయంకాలం పూట చెప్పుకుంటారట. ప్రతిరోజు మనం ఏదో సంవత్సరానికి 2 సార్లు చెప్పుకుంటున్నాం, వాళ్ళు రోజు చెప్పుకుంటారట భగవత్ కథలు. విష్ణు పురాణం, నారద పురాణం, శివపురాణం, ఆ పురాణం, అన్ని పురాణాలు చెప్పుకుంటారు వాళ్ళు. భగవంతుడిని శరణు పొందుతారు సిద్ధులు. మనకి బుద్ధులు బాగులేక కలియుగంలో అందరం చేయలేకపోతున్నామట, కొందరం మాత్రమే బుద్ధులు కలిగి వింటున్నాం, తక్కిన వాళ్ళం వినలేకపోతున్నాం. అటువంటి సిద్ధుల యొక్క లక్షణం భూలోకంలో ఏ వ్యక్తులకు ఉంటుందో అంటే, ఎవరు ఈ కథలు వింటూ ఉంటారో అటువంటి వాళ్ళ దగ్గరికి మీరు ఎప్పుడూ పొరపాటును కూడా వెళ్ళద్దు. మీరే కాదు, నేనే వెళ్ళలేను, మీరేం వెడతారు? నేను పెడితే నన్నే తన్ని అవతలకు గెంటేశాడు శివుడు ఒకసారి మార్కండేయన్ దగ్గరికి వెడితే. అప్పటి నుంచి నాకు కొంచెం అనుభవం బాగా ఎక్కువ. అంచేతను మీరేం చేస్తారు, పొరపాటును కూడా భగవన్ నామ సంకీర్తనము భగవత్ కథలు జరిగే చోటికి వెళ్ళకండి, ఈ మండపంలోకి ఎప్పుడు వెళ్ళకండి, వెళ్ళారా మీ డొక్క చీరేస్తానన్నట్టు ఆయన. నైషాం వయం నచ వయ ప్రభవ ఆమదండే. శ్రీహరి యొక్క ఒక కౌమోదకి అని ఒక గద ఉన్నది, ఆ గద ఈ కథలు వినే వాళ్ళకి రక్షణగా ఉంటుందిట. అక్కడికి మీరు వెళ్ళారో ఆ గద మిమ్మల్ని చితక్కొడుతుంది. కాలం కూడా వాళ్ళని దండించలేదు, నేను మీరు ఏం దండిస్తాం. ఎవరు ఈ విధంగా ముకుంద పాదారవింద మకరంద రసాన్ని పానం చేస్తారో అటువంటి పరమహంసలకు బ్రహ్మానందమే కలుగుతుంది. దూతలారా, మీరు ఎప్పుడూ భగవంతుడి యొక్క నామస్మరణం చేసేవాళ్ళని దాని మీద తీసుకురాకండి. ఎవరిని తీసుకొస్తారు అంటే, ఏ దుర్మార్గులు ఈ భగవంతుడి కథల్ని తిడతారో, ఎవరు ఇవి జరిగే చోటికి వెళ్లకుండా వాటిని నిషేధిస్తారో, ఎవరు ఈ నామస్మరణం జీవితంలో చేయరో, అటువంటి కించనులేని వ్యక్తుల్ని మెడపట్టి పాశం వేసి గొరగొర పశువు నీడ్చుకొచ్చినట్టుగా ఈడ్చుకొచ్చిన కాళ్ళ దగ్గర వారేయండి, వాళ్ళ డొక్కనే చీరేస్తా. తక్కిన వాళ్ళ తోలికి మాత్రం మీరు వెళ్ళద్దు. నామస్మరణ కథాశ్రవణానికి దూరమైన వ్యక్తుల్ని మాత్రమే ఇక్కడికి తీసుకురండి. జిహ్వా న భక్తి భగవద్గుణనామధేయం చేతశ్చన స్మరతి తచ్చరణారవిందం కృష్ణాయ నో నమతి యచ్చిరయే కదాసి తానానయద్ధమసతో కృత విష్ణు కృత్యా. ఒక్కమారు కూడా జీవితంలో కృష్ణనామస్మరణం చేయని దుర్మార్గుణ్ణి, ఒక్కమారు కూడా ఆయన పాద పద్మాలని మనస్సులో తలుచుకోని వాణ్ణి, ఒక్కమారు కూడా ఆయన పాదాల దగ్గర తల వంచి నమస్కరించని వానికి, ఒక్కసారి కూడా భగవంతుని యొక్క పురాణ కథలు వినని వాణ్ణి, ఒక్కసారి కూడా పౌరాణికుల యొక్క పాదాలకు నమస్కారం చెయ్యని వాణ్ణి, ఎప్పుడూ వైష్ణవ వ్రతాదులను చెయ్యని వాణ్ణి, ఎవరు తీర్థయాత్రా ప్రదేశాలలోనూ గుడుల యందు సొల్లు కబుర్లు చెప్పుకుంటారో అటువంటి వ్యర్థ ప్రసంగం చేసేటటువంటి వారిని, వీరిని మాత్రం నా దగ్గరికి తీసుకురండి. ఇంత మాట చెప్పాడు. ఎవరు ఆయన కథ వినరో వాళ్ళని తీసుకురావాలట. ఒక్కసారి ఆ నామస్మరణ ఉచ్చరిస్తే మాత్రం తీసుకురావద్దన్నాడు. ఎవరు ఆ మహాభా పురుషోత్తముడైన కృష్ణుడి యొక్క పాదాలను మనస్సులో తలుచుకుంటాడో వాళ్ళని తీసుకురావద్దు, ఆ తలుచుకొని వాడిని తీసుకురండి. ఎవరు ఆ పౌరాణికునికి నమస్కారం చేయరో వాళ్ళని తీసుకురండి, నమస్కరించే వాళ్ళని తీసుకురాకండి. ఎవరు దేవాలయంలోకి వచ్చి ఎంతసేపు భగవంతుని మీద దృష్టి మానేసి కేవలం వ్యర్థ ప్రసంగం చేస్తారో, ఈ చీర ఎంత కొన్నావు, ఈ చొక్కా ఎంత కొన్నావు, ఇదేంటి ఆయన చేతికి వాళ్ళ కంకణం వేసుకురాలేదు ఒక ఆవిడ అంటుంది, నాకు రోజు కంకణం ఎక్కడ వేసుకొస్తాను, రోజుకు ఒక కంకణం ఇస్తే వేసుకొస్తాను, అది వేరే విషయం. అంటే అది ఏం వేసుకొస్తున్నారు ఏమిటి ఇవన్నీ దృష్టి మనకి. అవి ఈ రకమైన వ్యర్థ ప్రసంగాల వల్ల గుడికి వచ్చినటువంటి ఫలితం కొంత దెబ్బతింటుంది. వాళ్ళని తీసుకురమ్మన్నాడు కాబట్టి ఇక మీద అలా అనకుండా వాసుదేవ అనుకోండి మిమ్మల్ని తీసుకెళ్ళడం. అంచేత అప్పుడు అవి చెప్పి భగవంతుడు వాసుదేవుడు ఏమంటున్నాడు ఆ యమధర్మరాజు, వాసుదేవ కృష్ణ నా యమకింకరులు, ఇతను కాదు, ఇతను చెయ్యిలా చూపిస్తున్నప్పుడల్లా అతనికే చూడకండి, అతను యమకింకరుడు కాదు. నా దూతలు చేసిన అపరాధాన్ని పురాణ పురుషుడా నారాయణ క్షమించయ్యా, నేను నీ భృత్యుణ్ణి, తెలియక మా వాళ్ళు అపరాధం చేసి నీ నామస్మరణం చేసేవాడిని తీసుకురావడానికి వచ్చి పైగా నా దగ్గర నేరం చెబుతున్నారు. దూతలు పనివాళ్ళు చేసేదానికి యజమాని బాధ్యుడట. ఒక పనివాడు తప్పు చేస్తే దానికి బాధ్యుడు పనివాడు కాదట, అతని యజమాని. అందువల్ల నా దూతలు తెలియక పుణ్యాత్ములకు అపచారం చేశారు భాగవతోత్తములకు. ఆ అపచారానికి నన్ను మన్నించు, సర్వోత్తముడైన నీలో క్షమాగుణం ఉన్నది, అంచేత నీకు నమస్కరిస్తున్నాను అని ఆ పరాశరుడు ఈ కథాక్రమాన్ని మైత్రేయునికి చెప్పి, మైత్రేయ ఈ ప్రసంగం వల్ల శ్రీహరి యొక్క నామ సంకీర్తనం ఎంత గొప్పదో, అతి గురుతరమైన భయంకరమైన పాపములను సమూలంగా ఎలా నాశనం చేస్తుందో నీకు తెలిసింది కదా. ఆ కథా శ్రవణం నామ సంకీర్తనం సమస్త మంగళములకు శుభములకు మూల కారణం. చాలా తేలిక, మంచి పెళ్లి కావాలనుకోండి ఈ కథ వినమన్నారు. సంబంధాల కోసం తెగ తిరుగుతూ ఉంటాం, కారులు వేసుకుని బూరెలు తింటూ తిరుగుతూ ఉంటాం, దిక్కుమాలినవాడు దొరకచ్చు, అలా దొరకకుండా ఉండాలంటే ఇది వినాలట. అలాగే ఇంకా జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి కదా, ఒకటే కదా, అది ఒకటే కదా చాలా చెప్పాడు. మంగళములు కలగాలి, మాకు చాలా కోరికలు ఉన్నాయి, కష్టాల నుంచి బయటకు రాలేమన్నవాళ్ళు ఇది వినాలట. చెప్పేవాడికి ఫలితం చాలా తక్కువట, వినేవాళ్ళకి ఫలితం ఎక్కువట. ఎప్పుడు చెప్పడమే కానీ నాకు వినే అదృష్టం కలగడం లేదనమాట. అంచేత నాకు ఇంత పెసరే కలుగుతుంది, మీకు ఇంత కలుగుతుంది, మీరంతా దయచేసి మీ ఫలితం కొంచెం కొంచెం నాకు ఇచ్చేయండి. అంచేతను ఎవరు వింటారో వాళ్ళు మంగళస్వరూపాన్ని కోరినటువంటి కోరికలను ఈ కథ ద్వారా తీర్చుకుంటారు సుమా. ఏ కోరికలు మనస్సుల్లో ఉన్నాయో అవి తక్షణం వారికి తీరుతాయి. పాపాలను నివారించే శ్రీహరి యొక్క అత్యుత్తమ మహాత్మ కథను విన్నారు. అలా విన్నటువంటి నీకు మహాద్భుతమైనటువంటి వ్రత ఫలితం లభించింది. నరక దుఃఖం మహాబాధ అంతా ఇంత కాదు, మనం ఎన్ననుకున్నా లేదు లేదని మనస్సును సరిపెట్టుకున్నా చచ్చిన తర్వాత అనుభవించక తప్పదు ప్రతివాడికి. అటువంటి నరకం నుంచి బయటపడాలంటే ఓ మైత్రేయ మహర్షి కృష్ణాంగ్రి పద పద్మ మధు లిడ్ న పునర్విసృష్ట మాయా గుణేషు రమతే వృజినా వహేషు అన్యస్తు కామహత ఆత్మరజ ప్రమార్ష్టు ఈహేత కార్మ యత ఏవ రజ పునఃస్యాత్. శ్రీకృష్ణుడి యొక్క పాదం పద్మమైతే తామర పువ్వులో తేనె ఉంటుంది, మకరందం. శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాల్లో ఉండే తేనె సేకరిస్తే వాడు భాగవతోత్తముడు, వైష్ణవుడు, వాతుడు, భక్తుడు. నరకాది దుఃఖప్రదములైన వాటి జోలికి వెళ్ళడు. తుచ్ఛములైన బాధలు వాడిని పీడించవు, మానసిక అశాంతి ఉండదు. రోజు ఏడుస్తూనే ఉంటారు కొంతమంది, ఎన్ని జరిగినా సరే అలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, వాడిచ్చేసాడు వీడిచ్చేసాడు, ఈ దిక్కుమాల ఏడుపులన్నీ నశిస్తాయి. ఇంకా దేని మీద వాడి మనస్సు ఆసక్తి కాదు. భగవంతుని యొక్క పార్షదులు కింకరులు వాడిని కాపాడుతూ ఉంటారు. ఇదే ప్రాయశ్చిత్తం పాపకర్మలన్నిటికీ కూడా, ఇంతకు మించింది లేదు అని ఈ మొత్తం అంతా చెప్పాడు. చెప్పి చివరిని ఏమన్నట్ట పరాశరుడు, ఈ కథయ్య నా సొంతం కాదు నాయన, ఇతిహాసం ఇదం గుహ్యం భగవాన్ కుంభసంభవ కథయామాస మలయ ఆసీన హరిమర్చయన్. పూర్వం ఒకప్పుడు ఈ రహస్యమైన కథని కుంభసంభవుడు అంటే అగస్త్య మహర్షి మలయ పర్వతం మీద కూర్చుని ఉన్నాడు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళా, ఆయన హరిని అర్చిస్తున్నాడు, హయగ్రీవ అవతారంలో ఉన్న విష్ణువుని. నేను వెళ్ళేసరికి ఏం చేస్తున్నావంటే హరిని అర్చిస్తున్నానన్నాడు. ఏమి అర్చిస్తున్నావంటే నేను ఒక కథని చదువుకుంటూ అది పారాయణం చేసి అర్చిస్తున్నానన్నాడు. ఆ పారాయణ కథ ఏమి అని అడగగా ఈ కథని వివరించాడు. అంత అద్భుతమైన కథ, ఏనాడో హయగ్రీవావతారంలో ఉండే విష్ణువుని అర్చిస్తూ అగస్త్య మహర్షి నాకు సమూలంగా వివరించిన ఈ గుహ్యము, అతి పవిత్రము, అత్యంత ఆనందప్రదము అయిన ఈ అజామిళోపాఖ్యానాన్ని నీకు వివరించాను, నీవు శ్రద్ధగా విన్నావు నాయన అని తదనంతరం ఇలా వివరిస్తున్నాడు. ఓ మైత్రేయ, పూర్వకాలంలో ఒకసారి దేవరాజైన ఇంద్రుడు శత్రువుల బాధ తొలగించుకున్నాడు, రాక్షసులందరినీ చావగొట్టేశాడు. మూడు లోకాలకి తానే ఏకఛత్రాధిపత్యంగా రాజయ్యాడు. బాగా డబ్బు పెరిగింది, దరిమిలా డబ్బు చేసి ఐశ్వర్యం పొంది, ఆ ఐశ్వర్యం వల్ల గర్వోన్ముత్తుడయ్యాట. ఐశ్వర్యం పెరిగితే కొందరికి వినయం పెరుగుతుంది, కొందరికి వారి వారి పూర్వజన్మ దుష్కృతం వల్ల అహంకారం పెరుగుతుంది. నీచులకు చాలా ప్రమాదం ఒకటి ఐశ్వర్యం పెరిగితే. నడమంత్రపు సిరి నరం మీద కురుపు అన్నారు. నరం మీద కురిపేస్తే అబ్బో మా చెడ్డబాధ పెడుతుంది. నడమంత్రపు సిరి కూడా కొంతమంది మూర్ఖులకి అహంకారాన్ని పెంచుతుంది. పాప ఈతడు కూడా గర్వోన్ముత్తుడయ్యాడు. సత్పదాన్ని విడిచిపెట్టాడు ఇంద్రుడు. విశ్వేదేవతలు, సాధ్యులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, అప్సరులు, కిన్నరులు, కింపురుషులు, ఇటువంటి జాతుల వాళ్ళందరూ అతన్ని సేవిస్తూ ఉండగా ఒకనాడు స్వర్గలోకంలో ఇంద్రసింహాసనం మీద కూర్చొని ఉన్నాడట. ఆ సమయంలో అతను అనుకున్నాడు కదా, నేనొక్కడే ఈ సృష్టి మొత్తానికి మహారాజును, స్వర్గలోకం కానీ పాతాళలోకం కానీ భూలోకం కానీ నా కన్ను సన్నలలో మెలగాలి, ఇంతటి ఇంద్ర పదవి నాది కదా, 100 అశ్వమేధయాగాలు చేసిన పుణ్యాత్ముణ్ణి నేను, అందువల్లే ఈ దేవతలు, ఈ గంధర్వులు, ఈ సిద్ధులు, ఈ కింపురుషులు, ఈ రాక్షసులు అందరూ నన్ను సేవిస్తున్నారు. ఇంతమంది నన్ను సేవిస్తున్నారు అంటే నాలో ఏదో గొప్పతనం ఉన్నది. అటువంటి నేను ఎవరికీ నమస్కరించకుండా వినయంగా ఉండకూడదు, వినయం అసలు నాకు పనికిరాదు, అందరూ నాకు దండం పెట్టాలి, నేను కేవలం దీవించాలి, నేనే జ్ఞానిని, నేనే గొప్ప అని అనుకున్నట్టు. బాబు దానికి తగ్గట్టుగా అప్సరసలు నృత్యం చేస్తూ నీలాంటి ప్రభువేడి అని కీర్తించడం మొదలెట్టారట. నువ్వే గొప్పవాడు అన్నారట, అందమంటే నీదే, నువ్వే గొప్పవాడివి అని పొగడ్డం మొదలెట్టారు. కిన్నరులు టేం టేం అని వీణ వాయిస్తూ ఆ వీణ మీద ఇంద్రుడి యొక్క విజయ గీతికలు పాడుతున్నారు. గంధర్వులు మాంచి బాగా పాడతారు, వాళ్ళు గానం చేస్తూ ఆ గానంలో ఈ ఇంద్రుడి యొక్క స్తోత్రాన్ని చేశారు. కొంతమంది వచ్చి తెల్లని గొడుగు నెత్తి మీద పెట్టారట. మహారాజులకి తెల్లని గొడుగు పడతారు, పల్లకీలోంచి ఊరేగించేటప్పుడు అప్పుడు కూడా శ్వేత ఛత్రాన్ని పట్టాలి అని ఊరేగింపు. అలాగే ఈయన గారికి కూడా తెల్లని గొడుగు పెట్టారు. పక్కన అర్ధసింహాసనంలో శచీదేవి కూర్చుంది, మహాసౌందర్యవతి. ఈ విధంగా ఆయన నాకు కాబట్టి గొడుగు పెట్టారు, నాకు కాబట్టి ఇటువంటి సౌందర్యవతి భార్య ఉన్నది, నేనే రాజుని అని అహంకరిస్తూ ఉండగా దేవతలకు గురువు బృహస్పతి గారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పూజ చేసుకుని వస్తున్నట్ట. ఆ సమయంలో సయదా పరమాచార్యం దేవానామాత్మనశ్చః నాభ్యనందత సంప్రాప్తం ప్రత్యుత్థానాసనాదిభిః వాచస్పతిం మునివరం సురాసుర నమస్కృతం నోచ్చచాలాసనాదింద్ర పశ్యన్నపి సభాగతం. దేవతలందరికీ గురువు దేవరాజు ఇంద్రుడు ఇవాళ ఆ స్థితిలో ఉన్నాడంటే దానికి మూల కారణం గురువు. గురువు లేకపోతే ఎక్కడిది ఐశ్వర్యం, ఎక్కడిది జ్ఞానం, ఎక్కడిది భాగవత ధర్మం? పరమోత్కృష్టుడు గురువు. ఎంత చక్రవర్తి అయినా, ఎంత కోటీశ్వరుడైనా, మహారాజైనా, ఇంకోడైనా సరే చిట్ట చివరికి గురువుకి మాత్రం గౌరవించాలి. అంతటి ఉత్కృష్టుడు దేవతల గురువు అయినటువంటి ఇంద్రుడి యొక్క గురువైన పరమ గురువైన బృహస్పతి అక్కడికి వచ్చాట. ఆయన సర్వులకు వంద్యుడు, అందులో ఆయనకి దండం పెట్టాలి. మునిశ్రేష్ఠుడు, గొప్ప పండితుడు అటువంటి బృహస్పతి మెల్లగా సభామండపంలోకి వచ్చాట. అంతపూర్వం ఇంద్రుడు ప్రతిరోజు ఈ గురువుగారు రాగానే వినయంగా లేచి ఎదురు వెళ్ళి పాదాలకు నమస్కారం చేసి రెండు గురువుగారు రెండు అని తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడు. ఇప్పుడు ఇందాక నుంచి మంచి గర్వంలో ఉన్నాడుగా, నేను ఇంద్రుడి చక్రవర్తిని, నాకు గురువేమిటి నా మొహం, గురువు లేకుండానే నేను గొప్ప అని అయిపోయాను అనుకున్నాడు బాబు. అనుకుని సురశ్రేష్ఠుడు సురగురువైన బృహస్పతి వస్తూ ఉంటే సింహాసనం మీద నుంచి లేవలేదు, ఆయనకి ఆసనం చూపించలేదు. పై గురువుగారు ఆసనంలో ఎవడో కూర్చున్నట్ట, ఆసనంలోంచి లేపల, చాలా దోషం అన్నారు దానిని. కొన్ని కొన్ని నియమాలు, అది ఒకవేళ మీరు ఏ రకంగా భావించినా స్పష్టంగా చెప్పాలి. ఇలా పురాణం చెప్పడానికి ఉపయోగించేటప్పుడు ఇక్కడున్న కాసేపు ఈ స్థానంలో ఇంకోటి ఎవడైనా కూర్చుంటే అది పరమ దోషము అన్నారు. ఆ ఆసనంలో ఇంకోటి కూర్చోకూడదు, ఇది తీసి పక్కన పెట్టేసుకుంటే అప్పుడు ఈ కుర్చీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఇది పౌరాణిక స్థానముగా నిర్దేశింపబడిన స్థానంలో కూర్చోకూడదు. ప్రిన్సిపాల్ గారు ఉన్నారండి కాలేజీలో, ఆ సీట్లోకి వెళ్ళి మనం కూర్చుంటామా? ఎంత గొప్పవాడమైనా ఆ ప్రిన్సిపాల్ గారు శిష్యుడైనా మనకి ఒకవేళ కూర్చోడానికి వీల్లేదు. మొత్తం కాలేజీ మేనేజ్మెంట్ వాడు కూడా కూర్చోడానికి అధికారం లేదు. కలెక్టర్ గారి ఛాంబర్లోకి ముఖ్యమంత్రి వచ్చినా ఆ కుర్చీలో కూర్చునే అధికారం లేదు. అలాగే కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయి, అవి చెయ్యాలి. గురువుగారి ఆసనంలో పొరపాటు కూర్చోకూడదు. అలా కూర్చుంటే గురువాసన స్థిత దోషము అని ఒక దోషం ఉన్నది. గురు కూర్చునే మంచం మీద, గురువు పడుకునేటటువంటి స్థానం మీద పడుకోకూడదు, ఆ ఆసనంలో కూర్చోకూడదు, అది ఘోర దోషం. అటువంటిది ఆనాడు బృహస్పతి ఆసనంలో ఎవడో కూర్చుంటే వాడిని లేపలేదు, ఈయనకి ఆసనం ఇవ్వలేదట. తన సింహాసనం నుంచి తాను లేవలేదు, ఆయన ఆహ్వానించలేదు, ఆయన ఆసనం ఆయనకి చూపించలేదు, గౌరవించలేదు. అసలు గురువు మీద ఏ గౌరవం లేదు, ఆయన కనీసం అభివాదం లేదు, ఏమీ లేదు, అలా కూర్చున్నట్ట దిక్కుమాల గొడవ. వాడి కర్మయోగం అన్నారు. పుణ్యాలు నశించిపోవాలంటే గురువుకి నమస్కరించకూడదు. తన సమస్త పుణ్యకర్మలు నశించి ఘోర నరకం పాలవ్వాలంటే గురువును అవమానించమన్నారు. ఎవరికైనా నరకం ఎలా ఉందో చూడాలని కోరుకుందనుకోండి, ఇంకేం లేదు, సింపుల్గా గురువు గారు రెండు తిట్లు తిట్టడమే, ఆయన అవమానించడమే. వెంటనే చక్కగా ఆ నరకలోకం యొక్క దర్శనం అవుతుందన్నమాట. అలా పాప ఈయన నరక దర్శనం చేసుకోవాలనుకున్నాడేమో అనుకుని గురువుని గౌరవించలేదు. తతో నిర్గత్య సహసా కవిరాంగిరస ప్రభు ఆయయౌ స్వగృహం తూష్ణీం విద్వాన్ శ్రీమద విక్రియం. చూచాడు బృహస్పతి భావి కార్యవేత్త, ఓరి దేవరాజా ఎంత అసద్వ్యవహారం, నేను గొప్పవాణ్ణి కాకపోయినా గురువునే కదా, ఏది ఏమైనా అక్షరం చెప్పినా గురువేట. ఏకాక్షర ప్రదాతారం యోగురున్నాభిమంజతే సస్వయోని శతంగత్వ చండాలత్వమవాప్నుయాత్. ఒక్క అక్షరాన్ని చెప్పినా గురువే. అటువంటి గురువుని కూడా, అక్షరం చెప్పిన గురువుని కూడా తిరస్కరించకూడదట. ఎవడైనా అటువంటి గురువుని తిరస్కరిస్తే ఏమవుతాడు, సస్వయోని శతంగత్వ 100 జన్మలు కుక్కయి పుడతాడు, ఆ తర్వాత చండాలత్వమవాప్య చండాలుడై పుడతాడు, నానా నరకాలు అనుభవిస్తాడు. అటువంటిది నీకు ఇంతకాలం నుంచి మంత్రోపదేశం చేసి నానా గౌరవాలు చేసి నీకు యజ్ఞాలు చేసి అవి చేసి ఇవి చేస్తే అవమానిస్తావా, నీ ఐశ్వర్య గర్వం నాకు అర్థమయ్యింది, ఈ గర్వం వల్ల కదా నన్ను తిరస్కరించావు అనుకున్నాడు. శాపం పెట్టగలడు కానీ గురువులు అలా పెట్టరు, గొప్పవాళ్ళు. నీ కర్మ నిన్ను గాలిస్తూ ఉంటే నేను మళ్ళీ వేరే శాపం పెట్టి తెచ్చడం ఎందుకు అనుకున్నాడు. కానీ గౌరవం లేని చోట గురువు ఉండకూడదు, నియమం అది. తనను గౌరవించకపోతే ఇంకెందుకు అక్కడ. లేచిపోయాడు, సభాస్థలం నుంచి మౌనంగా వెళ్ళిపోయాట. తిట్టుకుంటూ పోలా, మనమైతే తిట్టుకుంటూ పోతాం, నీ నోరెడిపోనని. అంచేతను ఆయన పాపం మహానుభావుడు కనుక ఏమనకుండా వెళ్ళిపోయాడు, మౌనంగా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాక ఇంద్రుడికి కొంచెం గుండెల్లో గుచ్చుకుందట, ఎక్కడికి పోతాయి. తరుహేవ ప్రతిబుద్ధేంద్ర గురుహేలనమాత్మనః గర్హయామాస సదసి స్వయమాత్మానమాత్మన. దేవగురువైన బృహస్పతి సభామండపం నుంచి బయటికి వెళ్ళిపోగానే నేను గురువుగారిని అవమానించాను అని ఇంద్రుడు కనిపెట్టేశాడు. బెంగ బయలుదేరింది, ఏదో తిరిగి అపశకునాలు అయ్యాయి మనస్సుకి. అర్రర్రే, ఎంత పొరపాటు చేశాను, గురువు వస్తే సభలో గౌరవించుకోలేదే అని తనను తానే తిట్టుకున్నట్ట. నేనెంత అన్యాయం చేశాను, అల్పబుద్ధి వల్ల ఐశ్వర్య మదమత్తుడనై సభలోనికి వచ్చిన గురువుని గౌరవించకుండా అవమానించా. అల్పబుద్ధి వారికి అధికారం ఇస్తే దొడ్డవారిని తొలగొడతాట. చెప్పు తినే కుక్కకి చెరుకు తీపి తెలుస్తుందా, ఐశ్వర్య మదమత్తుడనై మహానుభావుడైన చెరుకు రసం వంటి వాడైన గురువుగారిని గెంటేశా. ఐశ్వర్యమేమో చెప్పు, ఈ మత్తులో పడ్డా అనుకున్నాడు. కుక్కంతే చెప్పును అక్కునే కుక్క ఉంది, చెరుకు రసం తాగదు, అది చిరాకు దానికి, ఎంత అసహ్యంగా ఉంటుందో. అట పంది ఉందనుకోండి, డ్రైనేజీ వాసన దానికి ఎంత ఇష్టం, సెంటు పట్టుకెళ్ళి కొట్టండి అక్కడ, చిచ్చి కంపు ఉంటుంది అది, ఎందుకని దానికి అది ఇష్టం. అంచేత ఎవరి వాసనలు వాళ్ళవి, ఎవరి కంపు వారి కంపు. ఆ మహానుభావుడనైనటువంటి బృహస్పతిని నేను తాత్కాలిక ఐశ్వర్య మద ఉన్మత్తుడని తిరస్కరించేశానని పశ్చాత్తాపం పొందాడు. నేను సత్వగుణం కలిగిన దేవతలకి రాజుని, అయినా సామాన్య ధనమదంలో పడ్డాను, అహంకారాన్ని పొందాను. ఇంక రేపు పొద్దున్న పండితుడు ఎవడైనా నన్ను ధనం కోసం ప్రార్థిస్తాడా, ఛీ నా ధనం ఎంత హీనమైపోయింది. యోపారమేష్ట్యం ధిషణమధి తిష్టం న కంచన ప్రత్యుత్తిష్ఠేది బ్రూయోర్ధర్మంతే నపరం విదుహు. మహారాజు సింహాసనం ఎక్కినటువంటి చక్రవర్తిని శాస్త్రాలు కొన్ని ఏమన్నాయంటే, గురువు వచ్చినా సరే చక్రవర్తి కనుక లేవకపోయినా పర్వాలేదు అని అన్నాయి. ఆ వాదం చాలా తప్పు, ఉత్కృష్ట ధర్మం తెలియని వాళ్ళు చెప్పిన మాట. అవి అశాస్త్రములు. ఎంత చక్రవర్తి స్థానానికి వెళ్ళినా ఉత్కృష్టుడు అన్నిటికంటే గురువే. తండ్రి వస్తే రాజైనా లేచి నిలబడాలి. ఆ తండ్రి కంటే గొప్ప స్థానంలో ఉండే గురువు వస్తే నమస్కరించకపోతే ఎలాగా? ఎందుకు తన పదవి కాల్చడానిక? అజ్ఞానంలో పడ్డవారు, కుమార్గాన్ని చెప్పేవాళ్ళు, శ్రద్ధ లేనటువంటి వాళ్ళు, గురువుని ద్వేషించేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు అధఃపతితులు అవుతారు. రాళ్లతో నౌకను తయారు చేస్తే ఆ నౌక నీళ్ళలో తేలుతుందా? బుడుంగుని ఉలిగి వస్తుంది. చెక్కతో తయారు చేయాలి నౌకని, రాళ్లతో తయారు చేయకూడదు. అలాగే గురువుని ద్వేషించేవాడు రాతి పడవలో ప్రయాణిస్తున్నట్టు, వాడు తనను తానే ముంచేసుకుంటాడు, నాశనం అయిపోతాడు. ఏమైనా నేను సాధు బుద్ధిని విడిచిపెట్టా, మూర్ఖుడనైపోయా, అగాధమైన బుద్ధి సంపన్నుడు, జ్ఞాని, దేవగురువు, ఉత్తమోత్తముడు, బ్రహ్మశ్రేష్ఠుడైన బృహస్పతి పాదాలు పట్టుకొని శరణు వేడితే కానీ నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. మళ్ళీ గురువు పాదాలు పట్టుకోవటమే ప్రాయశ్చిత్తం, ఇంకేమీ లేదు. దానికి ఇదే మార్గం. ఇలా అనుకున్నట్ట, ఇలా మనస్సులో ఇతను అనుకుంటూ ఉంటే అక్కడ ఇంటికి వెళ్ళిపోయినటువంటి బృహస్పతికి తెలిసిపోయింది, ఆయన జ్ఞాని కదా. ఏవం చింతయతస్తస్య తస్యం మఘోనో భగవాన్ గృహనాథ్ బృహస్పతిర్గతో దృష్టాంగతి మధ్యాత్మమాయ. తన ఇంటి దగ్గరికి వెళ్ళిపోయినటువంటి బృహస్పతి మనస్సులో దివ్య దృష్టితో చూడగా తాను బయటికి వచ్చిన తక్షణం నుంచి ఇంద్రుడి మనస్సులో పశ్చాత్తాపం కలిగింది అని కనిపెట్టాడు. ఇంద్రుడు ఇప్పుడు పశ్చాత్తాపంతో నా దగ్గరకు వస్తాడు, నా కాళ్ళ మీద పడతాడని కనిపెట్టాట. వాడు చేసిన పాపానికి అంత తేలిగ్గా వాడికి ప్రాయశ్చిత్తం ఉండకూడదు. అందుకని ఏం చేశాట, తన మహాయోగమాయతో అదృశ్యం అయిపోయాట, ఇంకెక్కడా కనపడకుండా. అనంతరం ఇంద్రుడు ఏం చేశాడు, దేవతలను వెంట పెట్టుకుని బృహస్పతి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. బృహస్పతి గారి భార్య తార వచ్చి, ఏం కావాలి, మీ ఆయన గారు ఉన్నారా, గురువు గారు అన్నట్ట. ఏమోనయ్యా మరి కనపట్టలేదు గంట నుంచి అంది ఆవిడ. ఇప్పటిదాకా ఇక్కడే కూర్చున్నారు, ఏమైపోయారు? ఓసారి ఇలాగే మాతో పాటు కుర్రాడు కూర్చున్నాడు, కాసేపునా కనపడలేదు. ఏమయ్యాడని చూస్తే డాబా మీద కూర్చున్నవాడు, కింద పడిపోయాడు, మేము చూడాల. అలా డాబా మించి ఏమైనా బృహస్పతి పడిపోయాడేమో అని పాపం డాబా పక్కన అంతా వెతికారు వాళ్ళు, ఎక్కడా కనపడలేదు ఆయన. మొత్తం స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం అన్నీ వెతికించేట ఇంద్రుడు కదా, మరి వాయువుని కూడా పంపాడు. మిస్టర్ వాయుదేవా, నువ్వు వెళ్ళలేని చోటు అంటూ ఉండదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళకపోతే అక్కడున్న వాళ్ళు కాస్త పైకి వెళ్ళిపోతారు, నువ్వు వెళ్ళకపోతే అక్కడున్నవారు పైకి వెళ్ళిపోయేంత ప్రమాదం, కాబట్టి నువ్వు అన్ని చోట్లకి వెడతావు, కాస్త గురువు గారు ఎక్కడున్నారో ప్లీజ్ సెర్చ్ అన్నట్ట. ఆయన వెతికాడు సెర్చ్ వారంటీ పుచ్చుకుని. ఎంత వారంటీ పుచ్చుకున్నా ఆయనకు మాత్రం గురువు గారు కనపడలేదు, ఆయన అదృశ్యం అయిపోయాడు. మాయాశక్తిది, ఆ శక్తికి పాపం లోబడలేదు. ఈ విధంగా గురువు గారు మాయమైపోతే అర్థమయ్యింది, కావాలనే నేను అవమానం చేసినందుకు ఆయన ప్రత్యక్షం కాకుండా మాయమైపోయాడు. ఇంకా నాకు ఉపాయం ఏది, మనశ్శాంతి లేదు నాకు బెంగబాబోయ్ అని దేవతలతో ఉన్న, ఐశ్వర్యం మీద ఉన్న, సింహాసనం మీద ఉన్న బెంగపట్టేసుకుంది పాపం. ఇది తెలిసింది రాక్షసులకి. ఇంతకాలం బృహస్పతి యొక్క మంత్రశక్తి ఉంది కాబట్టి ఈ దేవతలు హాయిగా రాజ్యం పాలిస్తున్నారు. సరిగ్గా ఎప్పుడైతే బృహస్పతి లేడని తెలిసిందో ఇంక దేవతలు దిక్కులేని వాళ్ళే. వీళ్ళని సర్వనాశనం చేసేద్దాం అనుకున్నారట రాక్షసులు. శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళారు, గురువు గారు, గురువు గారు, ఆ దేవతల గురువు మాయమైపోయాట, నడవండి, టైం చూసుకుందాం, వెళ్ళి చెత కొట్టేద్దాం అనగానే ఆయన మంచి మంత్రశక్తులతో వాళ్ళకి ఆయుధాలు ఇచ్చాట. గురువు గారిని వెంట పెట్టుకుని ఆ మహామంత్రశక్తుల ఆయుధాలతో దేవతల మీదకి వచ్చేసారట. అలా వచ్చేస్తే ఏం జరిగింది అనేది రేపటి రోజు సాయంకాలం మనం యథాప్రకారంగా 6:30 ముచ్చటించుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజ. అవిద్యానా శ్రీమాతృగురుభ్యం సభాయై చ నమః. నిన్న మనం ఇంద్రుడు ఇంద్ర పదవిని పొందాననే మదం చేత ఉన్మత్తుడై అహంకరించిన వాడై
కొలువులోకి అడుగు పెట్టిన దేవగురు మహాత్ముడైన బృహస్పతి వచ్చినప్పుడు లేచి నిలబడక నమస్కరించక అగౌరవం చేశాడు. అనేక జన్మల సంస్కారం భగవంతుని యొక్క కథ శ్రవణం సజ్జనులతోటి స్నేహము సంస్కారాన్ని ఇస్తుంది. సంస్కారం లేకపోయాక వాడి వల్ల ఉపయోగమే లేదు పొమ్మన్నారు. పూజ్యులను గౌరవించడం, మధురంగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఆ వాక్కుకి పక్కవాడు వశీభూతుడు కావాలట, అంత అందంగా మాట్లాడాలట. ప్రియ వాక్య ప్రధానేన సర్వే వశ్యంతి జంతవః. మంచిగా మాట్లాడితే జంతువులు కూడా వశమైపోతాయి. అందుకే కొంతమంది కంఠం ఎత్తి పిలిస్తే కుక్కలు నక్కలు పరిగెత్తుకొస్తాయి, ఆవులు పరిగెత్తుకొస్తాయి. బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముడు విహరిస్తూ ఉంటే ఆ వేణుగానం విని పరిగెత్తుకొచ్చేవిటి ఎక్కడున్నా సరే ఆవులు. మన వేణుగారు, ఈయన పేరు వేణుగా, ఈయన మంత్రోచ్చారణ చేస్తే నాకు అలాగే పరిగెత్తుకు రాబుద్ధి వస్తుంది, అంత అందంగా ఉంటుంది. సంస్కారం అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. అంటే ఏదో ఆయన పొగిడితే మనకి ఏదో వస్తుందని కాదు, నాకున్న లక్షణం ఏంటంటే మంచి ఎక్కడన్నా ఉంటే టక్కున పొగిడేయాలి, చెడ్డ ఉంటే టక్కున ఖండించేస్తాను, దానివల్ల ఏం వచ్చినా ప్రమాదం లేదు. సంస్కారం అలాంటి వాళ్ళ దగ్గర ఉంటుంది. వినయం, వివేకం. ఇంద్రుడికి ఆ వివేకం లోపించింది. ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు, మంచి వాక్యముల వల్ల జంతువులు కూడా మనకి వశమవుతాయి. వచనేక అదరిద్రత. భగవంతుడు ఒక్కొక్కడికి ఐశ్వర్యం ఇస్తాడు, ఇవ్వకపోవచ్చు, కానీ మాట్లాడడానికి ఒక మాట పారేసాడుగా. మూగవాళ్ళని చేస్తే వాళ్ళ కర్మ ఎలాగో అలాగే మనం పాప మాట్లాడలేం, కానీ వాక్కిచ్చినప్పుడు వచనే కా దరిద్రత. మంచిగా మాట్లాడడానికి నీకు దరిద్రత ఏమి వచ్చింది అన్నాడు. లక్ష రూపాయలు ఇవ్వలేకపోవచ్చు, కానీ మంచి మాట మాట్లాడడానికి ఏమి. అటువంటి మాట కూడా ఇవ్వకుండా, గురువుని గౌరవించకుండా దుర్వినయతతో విడిచిపెట్టేశాడు ఆయన. ఆ మాట్లాడేటప్పుడు కూడా మళ్ళీ ఎలా ఉండాలి, కర్ణకఠోరంగా మాట్లాడకుండా కొంచెం సొంపుగా, వినసొంపుగా మాట్లాడాలి. ఎంత సౌమ్యంగా మాట్లాడితే, ఎంత శాంతంగా మాట్లాడితే ఆ మనిషికి అంత తేజస్సు పెరుగుతుందట. నిత్య క్రోధనుడు తనను తానే నాశనం చేసుకుంటాడు. ఆరు లక్షణాలు చెప్పారు. ఈ ఆరు లక్షణాలు ఉన్నట్టయితే వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, దుఃఖిస్తాడు, చివరికి నశించిపోతాడు. ఏమిటది, ఈర్ష్యాళువు, జుగుప్సావంతుడు, నిత్య క్రోధనుడు, నిత్య శంకి, నిస్సంతోషి, పరభాగ్యోపజీవి అను ఈ ఆరుగురు దుఃఖభాగులని నీతి కోవిదులు చెప్పుదురు. ఎవరు ఆరుగురు, వాళ్ళు ఎప్పుడు దుఃఖంతో ఉంటారు అంటే ఈ పైన చెప్పిన ఆరుగురు ఎప్పుడు వాళ్ళ జీవితంలో సంతోషం లేక ఏడుస్తారట. మొట్టమొదటి ఏమన్నారు, ఈర్ష్యాళు. పక్కవాడికి ఇంత వచ్చేసింది ఐశ్వర్యం అని ఏడుస్తాడు. వీడికి రాలేదని కంటే వీడికి రాకపోయినా పర్వాలేదు, కానీ పక్కవాడికి వస్తే ఏడు. పక్కవాడు నన్ను పొగడపోయినా పర్వాలేదు, పక్కవాడిని పొగిడితే కొంతమందికి బాధ. ఇలా ఇతరులను చూచి మా చెడ్డబాధ పొందుతారు. వాళ్ళకి ఏమని పేరు, ఈర్ష్యాళువులు అంటారు. వీడికి ఎప్పుడు దుఃఖమే, వాడు బతుకు సుఖం ఉండదు. జుగుప్సావంతుడు ఇతరులను చూచి ప్రతి చిన్నదానికి, పక్కవాడు చీత్తే వీడికి అసహ్యం, పక్కవాడు తుమ్మితే అసహ్యం, ఇక పక్కవాడి యొక్క లక్షణాలన్నీ అసహ్యమే, తాను తప్ప తక్కిన వాళ్ళ మీద ద్వేషం, అసహ్యం పొందుతూ ఉంటాడు. వాళ్ళు ఉంటే సహించలేట. వీళ్ళని జుగుప్సావంతులు అంటారు. ఆ పక్కవాడి ముక్కును చూస్తే ద్వేషం కొందరికి, వాడి కళ్ళమట నీళ్ళు వస్తే చూడలేరు కొంతమంది, వాడు అన్నం తింటూ ఉంటే అసహ్యించుకుంటారు కొంతమంది. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, కొంతమందికి చిరాకులు ఎక్కువ ఉంటాయి. పక్కన మజ్జిగ పోసుకు అన్నం తింటే ఆ చప్పుడు విని ఆ పక్కవాడికి ఆవిడకి వికారం పెట్టింది. మరి ఇంకేం చెబుతాం, ఇది జుగుప్స లక్షణం. ఇలా ప్రతిదానిని అసహ్యించుకున్న వాళ్ళు కూడా ఎప్పుడూ దుఃఖమే చెందుతారు, వాళ్ళకి సుఖం ఉండదు. నిత్య క్రోధనుడు ఎప్పుడు ప్రతి చిన్నదానికి కోపమేట, ఏమండి అంటుంది వీడ, అయ్యే అంటాడు. ఇక అన్నిటికీ అంతే, ఆ ముఖములో సంతోషము లేదు, ముఠముఠలు తప్ప ఆనందం ఉండదు. అదొక కర్మయోగం. ఆ ముఖం ఎప్పుడు ద్వేషంతో ఉంటుంది. ఇలా నిత్యం ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకునేవాడు కూడా దుఃఖం తప్ప సుఖం పొందలేడు. నిస్సంతోషి, ఎంత వచ్చినట్టు సంతోషం ఉండదు. కొంతమందికి 10,000 వచ్చింది అనుకోండి, 20,000 రాలేదు బాబు అని ఏడుస్తాడు వీడు. 20 వస్తే 40 రాలేదు అనుకుంటాడు, 40 వస్తే తెలుగుదేశం చేతికి రాలేదు అనుకుంటాడు, తెలుగుదేశం వస్తే భారతదేశం రాలేదు అనుకుంటాడు, భారతదేశం వస్తే ఈ స్వర్గం రాలేదు అనుకుంటాడు, స్వర్గం వచ్చినా ఇంకేదో రాలేదు అనుకుంటూనే ఉంటాడు. ఇలాంటి సంతోషము లేని వాడు కూడా దుఃఖమే పొందుతాడు. నిత్య శంకితుడు, అందరిని అనుమానిస్తాడు వాడు, పక్క వాడి మీద అనుమానం వేయక వాడికి. ఇవాళ వచ్చి వీడు దండం పెట్టాడంటే వీడు ఏదో చేసేస్తాడు బాబోయ్ అని. అసలు తాను తప్ప పక్క వాళ్ళందరూ అవినీతి పరులే, అందరినీ అనుమానిస్తూనే ఉంటాడు. పైపెచ్చు చితక్కొట్టి ఎదుటివాడిని ఏడుస్తూ ఉంటాడు వాడు. ఈ రకమైన నిత్య శంకితుడు కూడా దుఃఖభాగి. ఇక పరభాగ్యోపజీవి, చిట్ట చివరి వాడు. ఇంట్లో అన్నం వండుకోవడం మానేసి ఎంతసేపు పక్కవాడు ఎవడ భోజనానికి పిలుస్తాడా? ఎవడు ఒక ఆవిడ అందిట ఈ 203 ప్లాట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త కాఫీ పొడి బట్టరా అమ్మాయి అని కూతుర్ని పంపిందిట. వాళ్ళ ఇంట్లోంచి కాఫీ పొడి, ఆ పక్క ఇంటి వాళ్ళ ఇంట్లోంచి కాస్త పంచదార, ఇంకొకళ్ళ ఇంట్లోంచి పాలు, ఈ 3 పట్టుకొచ్చాక నా ఒకటి వాడి ఇంటికి వచ్చి ఏమండి మీ స్టవ్ మీద కాస్త వెచ్చబెట్టి వెళ్ళిపోతామండి అన్నట్టు. గొడవ లేదు అసలు, దీని బదులు కాస్త కాఫీ ఇవ్వమంటే వదిలిపోలే. ఇలాగ సాధ్యమైనంత వరకు ఇంట వంట చేయడం మాని ప్రక్క వారింటికి వెళ్ళి ఏదో తినాలని కోరుతూ ఉంటారు. అదొక ఆనందం. పక్క వాళ్ళ సొమ్ము బా చెడ్డ రుచి. దేవన గారు గొప్ప చమత్కారం చేశాడు. పాలసంద్రమందు పవళించు శ్రీహరి గొల్లవారి పాలు కొరనేలా. పాల సముద్రంలో పడుకుంటాడు విష్ణుమూర్తి కృష్ణుడు. ఆయన పడుకునేదే పాల సముద్రం. అయినా పాల సముద్రంలో పాలు ఉన్నాయి కదా అవి తాగడం అనేసి గొల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పాలు తాగట్టే. ఎందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళి వారి పాలు తాగాడంటే ఎదుటి వారి సొమ్ములు, ఎదుటి వారి సొమ్ములు ఎల్లవారికి తీపి విశ్వదాభిరామ విరురవేమ. ఎదుటివాడు సొమ్ము అంటే ప్రతివాడికి తీపిట, ఆఖరిగా కృష్ణుడికి కూడా. అందుకని పాల సముద్రంలోంచి బయలుదేరి వెళ్ళి ఆ గొల్లవాళ్ళ పాలు తాగట్ట. అది పరభాగ్యోపజీవి యొక్క లక్షణం. ఈ 6 కూడా సాధ్యమైనంత వరకు ఇతరుల యొక్క తిండి కోసం ఆశపడ్డం అంత దరిద్రం లేదు బొమ్మన్నారు. ఈ 6 లక్షణాలు కూడా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు దుఃఖభాగులు, ఎప్పుడూ దుఃఖమునే అనుభవిస్తారు. వేరు యోగం ఇది. ఇలా కాకుండా మహాత్ముల యొక్క సాంగత్యం చేస్తే ఈ సజ్జనుల సాంగత్యం ఏం చేస్తుంది? వాడికి ఈ 6 లక్షణాలు క్రమేపీ తొలగిస్తుంది. ఎవరిని ఎలా గౌరవించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇటువంటి సంస్కారాన్ని ఇస్తుంది. దానివల్ల ఉత్తముడవుతాడు. దానివల్ల ఇటువంటి సజ్జనుల యొక్క కీర్తికి ప్రశంసకి పాత్రులు అవుతారు. సజ్జనులు ప్రశంసిస్తే వారి జాతకమే మారిపోతుంది. అలాంటి సజ్జనుల చేత ప్రశంసకు నోచుకోవలసిన ఇంద్ర పదవిలో ఉన్న ఇంద్రుడు సజ్జనుడైనటువంటి సద్గురువు అయిన బృహస్పతిని తిరస్కరించాడు. గురువుని వెతకడం మొదలెట్టాడు. ఆయన కనపడకపోతే ఎలాగా అని దుఃఖించాడు. మనశ్శాంతి పోయిందట. తప్పు చేస్తే మనశ్శాంతి తప్పిపోతుంది. తచ్చృత్వై వాసురా సర్వే ఆశ్రిత్యౌశన సంమతం దేవాన్ ప్రత్యుద్యమం చక్రుః దుర్మదా ఆతతాయినః. దుష్టబుద్ధి కలిగిన వాళ్ళు, ఇతరులను ఎప్పుడూ చంపడానికి సిద్ధపడేవాళ్ళు, రాక్షసుల యొక్క లక్షణం ఇది. పక్కవాడిని చీల్చేసి ఆ రక్తం తాగడం అంటే వాళ్ళకి ఇష్టం. చక్కగా టమాటా జ్యూస్ తాగినట్టుగా మనిషి యొక్క రక్తం తాగడం అంటే వాళ్ళకి ఆనందం అట. అలాంటి రాక్షసులకి విషయం తెలిసింది, బృహస్పతి మాయమైపోయాడట, ఇంద్రుడు చేజేతులు ఆయన అవమానం చేసి దూరం చేసుకున్నట్ట. ప్రస్తుతం దేవతలకి సక్రమమైన గురువు లేడు, పురోహితుడు లేడు. ఈ సమయంలో దేవతల మీదకి వెళ్ళి దండయాత్ర చేస్తే చావు దెబ్బలు తినేస్తారు, ఓడిపోతారనుకున్నారు వాళ్ళు. వెంటనే రాక్షస గురువైన శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళారు. శుక్రాచార్య, ఇప్పుడు సమయం చూసుకుని మీరు మాకు మంచి ఆయుధాలు ఇవ్వండి, బలం ఇవ్వండి. అలా ఇచ్చినట్టయితే మేము జయించేస్తాం. వెంటనే భగవంతుడు శుక్రాచార్యుడు వెంటనే వాళ్ళకు మంచి ఆయుధాలు ఇచ్చాట. ఆ ఆయుధాలతోటి చావ కొట్టేశారు దేవతల్ని. ఒళ్ళంతా గాయాలైపోయి ఇంద్రుడు, తక్కిన దేవతలు పరుగు పరుగును వచ్చేశారు. బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి శరణు వేడాడు. బ్రహ్మదేవ, బ్రహ్మదేవ, రక్షించు, రక్షించు, రక్షించు అన్నారు. బ్రహ్మదేవుడు అన్నాడు కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉంది. సాధారణంగా ఇదో సామెత, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం. అలాగని ఆకులు పుచ్చుకుని చేతులు కాల్చుకున్నా కాలుతాయి చేతులు, పుచ్చుకోకండి పొరపాటును కూడా, అదొక సామెత అంతే. అందుకని బ్రహ్మదేవుడు అన్నట్ట. అంతా అయ్యాక నా దగ్గరికి వచ్చారు. అహోపత సురశ్రేష్ట్యాహ్యభద్రం వహకృతం మహత్ బ్రహ్మిష్టం బ్రాహ్మణం దాంతం ఐశ్వర్యాన్నాభ్యనందత. ఓ దేవతలారా, ఐశ్వర్యం వల్ల మీకు కళ్ళు నెత్తికెక్కినాయి. ఇక్కడ ఉండవలసిన కళ్ళు ఇక్కడికి వెళ్ళాయి, అంటే అహంకారం పెరిగింది. కన్ను మిన్ను కానక మీ దగ్గరకు వచ్చిన స్వరజ్యేష్ఠుడు, బ్రహ్మజ్ఞాని, ఇంద్రియ నిగ్రహుడు, బ్రాహ్మణోత్తముడైన బృహస్పతిని అగౌరవపరిచి గెంటి వేశారు. ఇది మీరు చేసిన అన్యాయం. అఫ్ కోర్స్ మీరు అందరూ చేయకపోయి ఉండొచ్చు, కానీ రాజు చేస్తే తప్పు అందరి మీద పడుతుంది. మీ రాజు అన్యాయ ప్రవర్తనతోటి వచ్చినటువంటి మహాత్ముణ్ణి గౌరవించలేదు. దానివల్ల అసురుల చేతిలో ఇవాళ మీకు పరాజయం కలిగింది. రాక్షసుల చేతిలో మీరు ఓడిపోవడానికి కారణం మీరు చేజేతులా చేసుకున్నది. దేవతలారా, అసలు ఇంత పూర్వమే రాక్షసులు వాళ్ళలో వాళ్ళు కొట్టేసుకున్నారు. రాక్షసులు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళలో వాళ్ళే కొట్టేసుకున్నారు. ఐకమత్యం లేదు, క్షీణవలురు. కానీ వాళ్ళ చేతిలో ఇవాళ ఓడిపోవడానికి గల కారణం, ఐకమత్యం లేని వాళ్ళు కూడా ఒకే తాటి మీదకి రావడానికి కారణం మీరు గురువు గారిని ధిక్కరించటం. మీరు అత్యంత సమర్థులు, మంచి బలవంతులే, కానీ పాపం మీ బలాన్ని తగ్గించింది, వాళ్ళ చేతిలో ఓడిపోయారు. ఓ ఇంద్ర, పూర్వం మీ శత్రువులైన దైత్యులు శుక్రాచార్యుని విడిచిపెట్టేశారు. దాంతో శుక్రుడికి కోపం వచ్చి వాళ్ళని శపించాడు. ఆనాడు వాళ్ళు నాశనం అయిపోయారు, ఇది నీకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు భక్తితో గురువు గారిని శ్రద్ధతో ఆరాధించారు, బలశాలులయ్యారు. శుక్రాచార్యుడి మీద వారికి అత్యంత గురుభక్తి ఉంది. గురుభక్తి ఉండడమే శక్తి. ఇంకా గురువు దూకు అంటే అగ్నిలో దూకాలి, అదే మహాశక్తి ఇస్తుంది, అంత గొప్పది. అంచేత వారు ఆ నా లోకాన్ని కూడా ఇవాళ ఆక్రమించడానికి తగిన శక్తి పొందేశారు. కృతయుగ ప్రారంభంలో ప్రహ్లాదుడు, అసమర్థులైన గురువులు, పెద్ద గొప్పవాళ్ళు కాదు, శ్రీహరిని ద్వేషించేవాళ్ళు అయినటువంటి చండామార్కులు గురువులైతే ఆ గురువులను కూడా ఆయన గౌరవించాట. చూసారా, ఏమీ చేతకాని గురువులనే గౌరవించిన కారణం చేత ప్రహ్లాదుడికి శక్తి వచ్చింది. ఇక అన్నీ తెలుసున్నటువంటి ఉత్తమోత్తముడైనటువంటి గురువుని మీరు బృహస్పతిని ధిక్కరించారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, పెద్దగా చదువు రాకపోయిన గురువు అయినా వాడు గురువు అయితే చాలు, వాడిని గౌరవించాలట. మా గురువుకి ఏమొచ్చు, రెండేళ్ళు నాలుగు చేతగా వనకూడదు. వారి దగ్గర చదువుకున్నావుగా నువ్వు, కాబట్టి ఎంతో కొంత గౌరవించాల్సింది, అగౌరవపరచకూడదన్నమాట. శుక్రాచార్యుడి మీద గౌరవంతో ఆయన వల్ల వీళ్ళు శక్తి పొందారు, నన్ను జయించగలిగే శక్తి వచ్చారు. మీరు మీ సమర్థ సద్గురువుని దూరం చేసుకున్నారు, మీ సంపదలు పోయి ఆపదలు కలిగి దేవతల చేతిలో ఓడిపోయారు, రాక్షసుల చేతిలో ఓడిపోయారు. త్రివిష్టపం కిం గణయంత్యభేద్యం మంత్రాభృగూణామనుశిక్షతార్థాః నవిప్రగోవిందగవీశ్వరాణాం భవంత్యభద్రాణి నరేశ్వరాణాం. ఇప్పుడు ఆ శుక్రాచార్య శిష్యులైన రాక్షసులు దుర్భేద్యమైన కవచాలను పొందారు, ఎవరు చంపినా చావనటువంటి మంచి శక్తిని పొందారు, తెలివితేటలు పెంచుకున్నారు గురువు యొక్క అనుగ్రహం వల్ల. వాళ్ళ శరీరాలు వజ్రాల్లాగా కఠినమయ్యాయి. అందువల్ల వాళ్ళు మిమ్మల్ని జయించారు. మరొక విషయం, శుక్రాచార్యుడు ఏం చేశాట, బ్రాహ్మణోత్తముల్ని, భగవంతుడైన గోవిందుణ్ణి ఈ ఇద్దరిని కూడా సేవించడం వల్ల వచ్చే శక్తులన్నీ వాళ్ళకి తాను సేవించే ఆ శక్తిని వాళ్ళకి ధారపోశాడు. ఇక ఎప్పుడైతే ఈ రెండు సేవల యొక్క శక్తి వాళ్ళకి ధారపోశాడో వాళ్ళు ఇక అశుభం పొందకుండా అయిపోయారు. ఇంతకంటే గొప్ప శక్తి మీరు పొందితేనే వాళ్ళని జయించగలరు. గంగ, గాయత్రి, గీత, గోవు, గోవిందుడు ఈ ఐదింటిని పంచకకారాలను ఎవడు సేవిస్తాడో వాడు అత్యంత శక్తివంతుడవుతాడు. ఆ రహస్యం తెలిసిన వాడు శుక్రాచార్యుడు. ఆ శక్తిని తాను పొంది ఈ రాక్షసులకు అలా పోసేశాడు. దేవతలారా, ఇప్పుడు మీరు ఒక్క పని చెయ్యండి, మీరు జయం పొందాలంటే మీ సామాన్య శక్తి చాలదు కనుక గురువు యొక్క అనుగ్రహం లేదు కాబట్టి మంచి గురువును ఒకడిని ఎన్నుకోండి. ఉన్న గురువు మాయమైపోయాడు. ఇంచుమించు అంత గొప్ప గురువు దొరకకపోయినా అటువంటి వాడు ఒకడు దొరుకుతాడు. మీకు ప్రయత్నిస్తే ఆయన్ని వరించండి. తద్విశ్య రూపం భజతాసు విప్రం తపస్సినం త్వాష్ట్రం అథాత్మవంతం సభాజితోర్థాన్ సవిధాస్యతేవో యది క్షమిష్యత్వముతాస్య కర్మ. ఇప్పుడు మీరు ఒక పని చెయ్యండి. మంచి తపస్యలకు ఆయన ఉన్నాడు. ఆయన పేరు త్వష్ట. ఆ త్వష్టు ప్రజాపతి బ్రహ్మ యొక్క మానసపుత్రుడు, నా సంకల్పం వల్ల జన్మించినవాడు. అటువంటి త్వష్ట ప్రజాపతి ఒక రాక్షస స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజుల్లో ఏకంగా వర్ణాంతర వివాహం చేసుకున్న ఘనత ఆయనకి దక్కింది. ఆ రాక్షస స్త్రీ వల్ల అతనికి విశ్వరూపుడు అనే ఒక కుమారుడు జన్మించాడు. ఆ విశ్వరూపుడు త్వష్ట ప్రజాపతి కొడుకు, మూడు తలకాయలు కలిగిన వాడు. అందువల్ల త్రిశిరుడు అన్నారు. మూడు తలలు ఉంటాయి. అతడు తపస్సి, ఆత్మజ్ఞాని, చాలా శక్తివంతుడు. అతని శక్తి నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా. అతని దగ్గరికి వెళ్ళండి. బాబు, మాకు గురువై పురోహితుడవై మమ్మల్ని కాపాడు అని ప్రార్థించండి. అతడు రాక్షస స్త్రీ వల్ల జన్మించిన వాడు కదా, దేవతలమైన మాకు సాయం చేస్తాడా అని మీకు అనుమానం రావచ్చు. అతని తల్లి రాక్షస స్త్రీ అయినా తండ్రి మాత్రం బ్రహ్మమానసపుత్రుడు. కాబట్టి అతనిలో ఇటు బ్రహ్మమానసపుత్ర లక్షణాలు అటు రాక్షసలక్షణాలు కొంచెం కొంచెం ఉన్నాయి. అయినా తండ్రి వైపు మొగ్గు చూపుతాడు. పైగా అతనికి ఒక లక్షణం ఉన్నది, నీవు మాకు దిక్కు అని కోరితే చాలు, ఎవరైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను అంగీకరిస్తాడు. ఇది చేసి పెట్టమని ఉపకారం అడిగితే ఉపకారం చెయ్యను అనే లక్షణం అతనికి లేదట. అది అతని లక్షణం. శత్రువు వచ్చినా సరే రక్షించమంటే రక్షించే లక్షణం ఆ త్వష్ట ప్రజాపతి కుమారుడు విశ్వరూపునికి ఉన్నది. తొందరగా ఆలస్యం చేయకుండా అతని దగ్గరికి వెళ్ళండి. ఈ విషయం తెలిస్తే రాక్షసులు ముందెళ్ళిపోయి పట్టుకుంటారు వాడిని. అంచేత ఆలస్యం లేకుండా ఆ విశ్వరూపుణ్ణి గురువుగా సేవించండి. మీ సత్కారాలు గౌరవాలకి అవతల వాడు సంతోషం పొందాలి. ఎప్పుడు కూడా పని కావాలనుకోండి మహాత్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బాగా ఉక్కిరి బిక్కిరి చేసేయాలి గౌరవంతో. కాబట్టి మీరు సత్కారాలు చెయ్యండి, దండలు వెయ్యండి, గౌరవించండి, అతన్ని మెప్పించండి. మీ సమస్తమైన కోరికలు అభీష్టాలు అతడు నెరవేరుస్తాడు. అసురుల మీద అతనికి కొంచెం పక్షపాతం ఉండొచ్చు, కానీ ఆ దోషం మీరు పట్టించుకోకండి. అయినా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గొప్ప జ్ఞానం కలిగిన వాడిలో చిన్న చిన్న దోషాలుంటే ఆ దోషములు కూడా చంద్రుడికి మత్స అందం తెచ్చినట్టుగా జ్ఞానికి గౌరవమే తెచ్చిపెడతాయి. కాబట్టి అతనికి అసురుల మీద ఉండే పక్షపాత దోషం మర్చిపోండి. అతనికి మరొక దోషం ఉన్నది, తాగుడు. మద్యపానం చేసే లక్షణం ఉంది కదా అని అతను దూరం చేసుకోకండి. మద్యపానం అనే లక్షణం అతనికి చాలా కించిత్తు. అంతటి జ్ఞాని అగ్నిని చెదలు పట్టగలవా? అలాగే అంతటి పండితోత్తముడైన అతనికి ఈ దోషం ఏమీ లెక్కలేదు. నేను బ్రహ్మని చెప్పాను, వీళ్ళు అతన్ని వరించండి అనగానే వెంటనే వాళ్ళ ఆనందం కలిగింది, సంతాపం తొలగిపోయింది. ఆయనకి నమస్కారం చేశారు. పరుగు పరుగున త్వష్ట ప్రజాపతి ఉన్న తపస్సు చేసుకునే చోటికి వచ్చారు. అక్కడికి వెళ్ళి వెళ్ళగానే ముందు కౌగిలించేసుకున్నారు ఒక్కసారిగా. ఎందుకంటే ఇదేంటండి కౌగిలించుకోవటం అంటే, కుర్రాడు మరి ఆయన, చిన్నవాడు. వీళ్ళు చూస్తే కొన్ని వేల సంవత్సరాలు, ఇదేమో కృతయుగం దాదాపు చివరకు వస్తున్న సమయంలో కదా, వీళ్ళు కృతయుగానికి ఆరంభమే ఎప్పుడో పుట్టిన వాళ్ళు దేవతలు కాబట్టి అబ్బో చాలా వయస్సు తేడా ఉన్నది. అందువల్ల వెళ్ళి ముందు కౌగిలించుకున్నారు, చేతిలో చెయ్యి వేశారు, ఆనందంగా పలకరించారు, తర్వాత వినయంగా పాదాలకి దండం పెట్టారు. ఇదేంటండి కౌగిలించుకోవడం ఏమిటి, షేక్ హ్యాండ్ ఇవ్వడం ఏమిటి, ఆ తదనంతరం కాళ్ళకి దండం పెట్టడం ఏమిటంటే బాలుడయ్యును పూజ్యుండు పండితుండు, ఇంత పిల్లాడైనా పండితుడైతే వాడికి దండం పెట్టాలి అన్నారు. వయస్సుతో సంబంధం లేదు అక్కడ, అందుకని పాదాలకి దండం కూడా పెట్టారు. పెట్టి దేవతలంతా ఇలా అన్నారు, వయంతే అతిథయః ప్రాప్త ఆశ్రమం భద్రమస్తుతే కాలః సంపాద్యతాం తాత పితృణాం సమయోచితః. ఆ దేవతలు ఏమన్నారు, ఓ విశ్వరూప భద్రమస్తుతే ముందు నీకు శుభం కలుగుగాక, మేము అతిథులమై నీ ఆశ్రమానికి వచ్చాం, అతిథులు వచ్చి ఏదైతే అది ఇవ్వాలి, అందువల్ల నీవు మీ పితృదేవతలం, మేము మీ వంశం వాళ్ళం, మేము అతిథి యొక్క పుత్రులం. కశ్యపుడు బ్రహ్మ యొక్క మానసపుత్రుడు, బ్రహ్మకి 14 మంది మానసపుత్రులుంటే అందులో కశ్యపుడు, త్వష్ట వీళ్ళంతా మానసపుత్రులే. కాబట్టి నీ తండ్రి త్వష్ట ప్రజాపతి, మా తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతి కహిన్స్ అన్నదమ్ములు, కాకపోతే తల్లులు లేరు, ముక్కుల్లోంచి వాటిల్లోంచి మనస్సంకల్పంలో పుట్టారు వాళ్ళు. తండ్రులు ఒకే చోట నుంచి పుట్టిన కారణం చేత మేం కూడా నీ వంశం వాళ్ళమే, నీ పితృదేవతలకు చెందిన వాళ్ళమే, మాలో కొందరు నీకు సోదరులు అవ్వచ్చు, మరికొంతమంది ఇంకేదైనా వరస అవ్వచ్చు, మొత్తం మీద మనందరం బంధువులు. కాబట్టి పెద్దవాళ్ళం గనక, నీకంటే ఎన్నో లక్షల సంవత్సరాల ముందు పుట్టిన వాళ్ళం గనక మా కోరికను తీర్చు. మహాత్మ, సాధువులు ఏం చేస్తారంటే తమకంటే పెద్ద వయస్సు కలిగిన వాళ్ళు, పూజ్యార్హులైన దేవతలు వచ్చినప్పుడు పరమధర్మంగా వాళ్ళకి సేవ చేస్తారు. అందులో నువ్వు బ్రహ్మచారివి, పెళ్లి కానివాడివి. బ్రహ్మచారి తప్పనిసరిగా దేవతలకి సేవ చేసి తీరాలి, పూజ్యులను పూజించాలి, గురువులను పూజించాలి. నీ సంగతికి చెప్పక్కర్లేదు, నీకు అన్ని మంచి లక్షణాలే. నీ ఎంత గొప్పవాడి అంటే నిజానికి మాకంటే పండితుడివి కూడా, మేము రాగానే లేచి నిలబడి మాకు నమస్కారం చేసావు, అక్కడే నీ సంస్కారం తెలుస్తుంది. ఇలా దర్జాగా కాళ్ళు తండ్రి పెట్టుకుని పూజ్యులు వచ్చినప్పుడు ఎదురుగుండా కూర్చోలేదు, ఈ అహంకారం పతన లక్షణం. కానీ నీవు అలాంటి లక్షణంతో కాకుండా వినయవంతుడవై లేచి నమస్కరించావు, ఇక నీ జాతకం మహత్ జాతకం, అందుకే మాలాంటి వాళ్ళని నీ దగ్గరకు వచ్చాం. సామాన్యమైన విషయం కాదు మాబోటి వారని నీ దగ్గరకు రావడం అంటే. ఆచార్యో బ్రహ్మణో మూర్తి పితామూర్తి ప్రజాపతే భ్రాత మరుత్పతేర్ మూర్తిర్మాత సాక్షాత్ చితేస్తను దయాయా భగినీ మూర్తి ధర్మస్యాత్మాతిథి స్వయం అగ్నేహే అభ్యాగతో మూర్తి సర్వభూత నిజాత్మనః. నాయన, ఉపనయనం చేసి వేదము చెప్పేవాడు, పురాణ కథలను వినిపించేవాడు, మంత్రాన్ని ఉపదేశం చేసినవాడు, ఇది మంచి ఇది చెడు ఇలా నడుచుకో అని చెప్పేవాడు, వీళ్లను ఆచార్యులు అంటారు. వీళ్ళే గురువులంటే, అటువంటి గురువు గనక వేదమూర్తి అయి పండితుడై నిరంతరం ఇతరుల యొక్క బాగును కోరుకునేవాడైతే ఇంకంతకంటే ఈ లోకంలో పూజ్యార్హత కలిగిన వాడు ఇంకెవడు లేడు, మొట్టమొదటి పూజ వాడికి చెయ్యాలి. విష్ణువునకు మూర్తులెవరు అంటే ఉపనయనం చేసిన తండ్రి, వేదం బోధించిన వాడు, పురాణ కథా శ్రవణం చేయించిన వాడు, మంత్రాన్ని ఉపదేశించిన వాడు, ఆచార్యుడు, వేదమూర్తి, బ్రహ్మమూర్తి, అలాగే సోదరుడు, ఆ పెద్దన్నగారన్నమాట, కన్న తల్లి తండ్రి, భూదేవి, తనకంటే వయస్సులో పెద్దదైన అక్కగారు, అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథి, ఇటువంటి వాళ్ళని విష్ణువు యొక్క మూర్తులుగా స్వరూపములుగా భావించాలి. అనుకోకుండా ఇంటికి రాత్రిపూట ఎవడన్నా వచ్చాడు అనుకోండి, అతిథి దిక్కుమాలనాడు వచ్చాడ్రా బాబు, వీడి కోసం ఇప్పుడు ఏం వండాలో, కాఫీ ఇవ్వాలేమో, టీ ఇవ్వాలేమో అని తిట్టుకోకూడదు, వాడు విష్ణు స్వరూపుడు అన్నారు. అభ్యాగత స్వయం విష్ణు, కాబట్టి వాడిని గౌరవించాలి. ఇక అగ్ని కూడా విష్ణువు యొక్క స్వరూపం, అందువల్ల ఈ పైన చెప్పిన వాటిని గౌరవించడం మన ధర్మము. ఇప్పుడు మేము అతిథులము అభ్యాగతులమై నీ దగ్గరికి వచ్చాం, దేవతలం, శత్రువుల చేతిలో పరాజితులం అయ్యాం, శత్రువులు మమ్మల్ని చావగొట్టి చెవులు మూసి ఇంట్లోకి గెంటేశారు, అన్నం తిని ఎంతకాలమైందో, అమృతం తాగలేక నీరసపడిపోయాం, దుఃఖంతో ఉన్నాం. శత్రువుల వల్ల ఓడిపోయిన వాడికి కలిగే దుఃఖం అంతా ఇంత కదట. మామూలుగా దారిద్ర్యం వల్ల వచ్చే దుఃఖం కంటే, తిండి లేకపోవడం వల్ల వచ్చే దుఃఖం కంటే, భార్య అప్పడాలకరతో నెత్తి మీద కొట్టినప్పుడు వచ్చే దుఃఖం కంటే, శత్రువుల చేతిలో ఓడిపోవడం వల్ల వచ్చే దుఃఖం అమ్మ బాబు అంతా ఇంత కాదన్నాడు. అది మా చెడ్డ బాధ. శత్రువు వల్ల ఓడిపోతే హృదయానికి అది నిత్యం బాధ కలిగిస్తుంది, శల్యంలా పీడిస్తుంది. ఇప్పుడు మేము అలాంటి దుఃఖంతో వచ్చాము, నీ తపోబలంతో ఆ దుఃఖాన్ని పోగొట్టి మా విన్నపాన్ని విని మమ్మల్ని పాలించి మళ్ళీ మా రాజ్యం మాకు వచ్చేలా చెయ్యి, రాక్షసుల వల్ల మమ్మల్ని అనుగ్రహించు. వృణీ మహేత్వోపాధ్యాయం బ్రహ్మిష్టం బ్రాహ్మణం గురుం యథాంచస విజేష్యామః సపత్నాంస్తవ తేజస. నగర్హయంతిహ్యర్థేషు అవిష్టాంఖ్రభివాదనం ఛిందోభ్యోన్యత్ర న బ్రహ్మం వయో జైష్ఠస్య కారణం. నీవు బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణోత్తముడి, ఏదో జన్మతః కాదు, నీ జ్ఞానం వల్ల కూడా గొప్పవాడివి. నీవు అసలు చూపుకే గురువుగా కనపడుతున్నావు, అసలు ఆ ముఖం చూస్తేనే తెలిసిపోతున్నది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు, నీ ముఖం చూడటంతో నీ తత్వం తెలుస్తుంది. మేమిప్పుడు నిన్ను ఉపాధ్యాయుడిగా వరించాం, గౌరవించాం. నీ తపోబల ప్రభావం వల్ల అనాయాసంగా, అంటే ఆయాసం లేకుండా తేలికగా శత్రువుల్ని జయించి గెలుపుని పొందగలం. అయినా ప్రయోజనం కోరుకున్నప్పుడు, ప్రయోజనం అంటే ఏదో మామూలు రూపాయి పావుల ప్రయోజనం కాదు, గొప్ప ప్రయోజనం కోరుకున్నప్పుడు పండితుడైనా చిన్నవాడైనా వాడికి పాదాలకి దండం పెట్టవచ్చు అన్నాడు. కనిష్ట అయినప్పటికీ కూడా పాదములకు నమస్కరిస్తే దోషం లేదు, అందుకే నీకు దండం పెట్టాం. అసలు వాస్తవానికి వేద జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం ఏమున్నది? అదే తేలు ఏళ్ళు కాదు, జ్ఞానము వయస్సు రెండూ కలిస్తే ఇక చెప్పక్కర్లేదు, బంగారానికి తావి అబ్బినట్లే. అందులో నీవు వయో వయోజ్యేష్ఠత్వం కాక జ్ఞానంలో జ్యేష్ఠుడు పెద్దవాడవు. అసలు జ్ఞానమే జ్యేష్ఠత్వానికి కారణం, పూజ్యతకు మూల కారణం. అందువల్ల నీవు మాకందరకు పెద్దవాడివి, మాకు దిక్కు, మాకు బ్రహ్మవి, మాకు గురువువి, మాకు సమస్తం నీవే గనక నీ పాదాలకి సాష్టాంగ దండ ప్రణామాన్ని ఆచరిస్తున్నాం అని. ఈ విధంగా దేవతలు మహాతపస్యాలి అయిన విశ్వరూపుణ్ణి పౌరోహిత్యం చెయ్యి మాకు అని ప్రార్థించగా అతడు దేవతలకు ప్రసన్నుడయ్యాడు. చెప్పాగా మంచి మాటలు మాట్లాడితే ఎవడన్నా ప్రసన్నుడవుతాడు. ఏమై మా గురువుగా ఉంటావా, పనిచేస్తావా అన్నారు అనుకోండి, టిక్కువని నెత్తిలో తోడించి పంపిస్తాడు. అంచేతను ఆయన ఆ వినయానికి మెచ్చుకున్నాడు, ప్రసన్నుడయ్యాడు, మధురమైన వాక్కులతో ఇలా పలికాడట. శ్రీ విశ్వరూప ఉవాచ, విగర్హితం ధర్మశీలై బ్రహ్మవర్చ ఉపంగ్యయం కథన్ను మద్దిదో నాథ లోకేశైరభియాచితం ప్రత్యాఖ్యాస్యతి తచ్చిష్య సయేవ స్వార్థ ఉచ్యతే. దేవతలారా, పౌరోహిత్యం అనేది ఎటువంటిది అంటే మనిషిలో ఉండే బ్రహ్మ తేజస్సుని నాశనం చేస్తుంది. పౌరోహిత్యం ధర్మశీలురైన మునులు ఎవరూ వరించరు. ఇంట్లో పౌరోహిత్యం చేయించి పూజలు చేయించి ఆ వచ్చే డబ్బులు తీసుకునేటటువంటి కర్మని మునులు తిరస్కరించారు. ఎందువల్ల అంటే ఒక్కొక్కరి ఇంట ఒక్కొక్క రకమైన పూజ చేయించి వాళ్ళిచ్చే బియ్యాన్ని వారిచ్చే కూరగాయల్ని వారిచ్చే దిక్కుమాలిన తువ్వాళ్ళు గట్రా అవి తీసుకుంటే ఆ పాపమంతా దాన్ని ఆశ్రయిస్తుంది. గనక అందరూ ధర్మాత్ములు ఎక్కడుంటారు, లోకల్లో రకరకాల దోషాలు చేసి తద్దోష నివారణార్థమే పురోహితుడికి దానం ఇస్తారు. ఆ దానం తీసుకోవడం వల్ల వీడి బ్రహ్మ తేజస్సు నష్టమవుతుంది. అందువల్ల ఋషులు ఏమన్నారు, ధర్మశీలురైన మురులు దాన్ని ఉపవ్యయం అన్నారట, అబ్బెబ్బే పుచ్చుకోకూడదు అన్నారు. మరి పుచ్చుకుంటే ఏమిటి అంటే ఆ పుచ్చుకున్నటువంటి వాడు అనుదినము సహస్ర గాయత్రి జపాన్ని చేసి ఆ పుచ్చుకున్న దోషాన్ని పరిహారం చేసుకోవాలి. అంత కర్మయోగం ఉన్నది. మరి నా దగ్గరకు వచ్చి మీరు పౌరోహిత్యం చేయమని కోరుతున్నారు, నేను ఎలా ఒప్పుకుంటాను? మీరా లోకపాలకురు, మీ మాట నేను కాదనలేను, మీ శిష్యుణ్ణి. అనేక విషయాల్లో పెద్దవాళ్ళు కనుక మీకు జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది, నా దగ్గరకు వచ్చి అడిగితే కాదనకూడదు, మీ దగ్గర తెలుసుకో.